சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே.
திவ்ய பகவத் பிரீதித்தோ புராண சிரவணாசக்தித்தோ వస్తున్నటువంటి మీ అందరికీ కూడా జగదంబ యొక్క దివ్యానుగ్రహం కలుగ్గాక. ధర్మవ్యాధుడు నిజంగా సాక్షాత్తు ధర్మం ఒక మానవ రూపం ధరిస్తే ఆ రూపమే ఈ ధర్మవ్యాధుడు. వ్యాధుడు అంటే బోయేవాడు, మాంసమును ఉపాధిగా చేసుకునేవాడు. అది తినడమైనా అవ్వచ్చు, అమ్మడమైనా అవ్వచ్చు. అటువంటి మనిషి కూడా సత్ప్రవర్తన వల్ల, శిష్టాచారం వల్ల ఎంత గొప్పవాడవచ్చో ఇందులో మనకి నిరూపించాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నమ్మాలి. ఎక్కువ మంది భ్రష్టులు ఎందుకు అవుతున్నారంటే అందులో కలియుగంలో ఏ సిద్ధాంతం మీద సంపూర్ణ విశ్వాసం ఉండదు. రాముడి గుడికి వెడితే రాముడు నచ్చితే రాముడు, రాముడు లేకపోతే శివుడు, శివుడు నచ్చకపోతే ఇంకోటి. ఎవరి మీద నమ్మకం లేదు అక్కడ వచ్చింది. ఇప్పుడు ఏ దైవం దగ్గరికి వెడితే ఆ దైవం మీద విశ్వాసం ఉండాలి. అలాగే గురువు కూడా అంతే. మీ ఇష్టం, పద్మాకర్ గారు నచ్చితే పద్మాకర్ గారు, లేకపోతే సుధాకర్ గారు నచ్చితే సుధాకర్ గారు, ఇంకో దివాకర్ గారు నచ్చితే దివాకర్ గారు. ఎవరో ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉంటే జీవితం తరిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చింది ఎప్పుడంటే ఎక్కడో ఒక అడుగు అక్కడో అడుగు దూకుతూ ఉంటే వాడికి అటు ఇటు కాకుండా పోయాడు. ఈ ధర్మవ్యాధుడు ఏమంటున్నాడు, శిష్టాచార ప్రకారంగా నాకు ఆ ఆచారం మీద, ఒకే ఆచారం మీద విశ్వాసం ఉంది. మళ్ళీ దాని విషయంలో నేను మరో సిద్ధాంతం మీదకి పోలేదు, అందువల్లే ఇంత గొప్పవాడిని అయ్యానన్నాడు. వెనకటికి వరరుచి కాలంలో వరరుచికి నలుగురు భార్యలు. మొదటి భార్య ఏమో బ్రాహ్మణ స్త్రీ, రెండవ భార్య క్షత్రియ స్త్రీ, మూడవ భార్య వైశ్య స్త్రీ, నాలుగవడు శూద్ర స్త్రీ. ఈ నలుగురు భార్యలు ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం చొప్పున ఆయనతో పాటు యజ్ఞాలువి చేసేవారు. ఇందులో నాలుగో భార్య కొడుకు పెద్ద భార్య కొడుకు దగ్గరికి వెళ్ళాడు ఒకసారి. ఆ రోజు ఇంట్లో తిథి పెడుతున్నాడు ఆయన, ఏదో పితృతిథి. అన్నగారింటి పితృతిథి నాడు శ్రాద్ధం నాడు చూడడానికి వెళ్ళాడు. అన్నయ్య నేను వచ్చానని కౌరు పెట్టండి అన్నట్ట. లోపలండి ఇప్పుడే అర్చన చేస్తున్నాడండి, గణపతి పూజ చేస్తున్నాడండి అన్నారట. ఈయన బయట గొయ్యి తవ్వుతూ కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత గణపతి పూజ పూర్తయిందండి, ఇప్పుడు విష్ణు పూజ మొదలెట్టాడు అన్నారట. ఈయన మళ్ళీ బయట ఇంకో గొయ్యి మొదలెట్టాడు. కాసేపు ఉన్నాక ఇప్పుడు శివ పూజ మొదలెట్టాడు అన్నట్ట. మళ్ళీ ఈయన ఇంకో గొయ్యి తేవడం మొదలెట్టాడు. ఇలా 5 నిమిషాలకోసారి లోపల నుంచి ఒకళ్ళు వచ్చి, కుమారస్వామి పూజ అండి, ఇప్పుడేమో నాగపూజ అండి, ఇప్పుడేమో గాయత్రి పూజ అండి, ఇప్పుడు లలిత పూజ అండి, రాజేశ్వరి పూజ అండి, ఇలా చెబుతున్నారు. ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఒక్కొక్క గొయ్యి తవ్వుతున్నాడు ఈయన. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు అన్నగారు పూజ అయ్యి. తమ్ముడు ఎదురుగుండా గోతులు తవ్వుతూ కనపడ్డాడు. ఏమిట్రా ఇన్ని గోతులు తవ్వామన్నట్ట, 18 గోతులు తవ్వాడాక. నేను అంటే మంచినీళ్ళ కోసం నుయ్యి తవ్వుదాము మీ దొడ్లో అని అన్నయ్య తవ్వానన్నట్ట. మంచినీటి కోసం నుయ్యి తవ్వే మూర్ఖుడా, 18 గోతులు ఎందుకురా, ఒక్క గొయ్యి తవ్వుంటే ఈ సమయంలో ఎప్పుడో నుయ్యి పూర్తయ్యేది కదా, నీళ్లు పడేవి కదా అన్నట్ట. ఒరి మూర్ఖుడా, నేను నీకు అదే చెబుతున్నాను, 18 దేవతార్చనలు అంటూ ఆ విగ్రహం మార్చి ఈ విగ్రహం, ఈ విగ్రహం మార్చి ఆ విగ్రహం చేస్తున్నావు. ఏదో ఒకరోజు ఒకే దానిని సంపూర్ణంగా పట్టుకుంటే నువ్వెప్పుడో మోక్షం పొందేవాడివి కదా అన్నట్ట. కళ్ళు బయర్లు గమ్మయ్యకి. అంచేత ఏనాడైనా ఆదవ పూజ్యో గణాధిపహ అనే శాస్త్రం ప్రకారం చేసి ఒక మంత్రంతో సమస్త దేవతలలో సూక్ష్మత్వం చూడాలి. అన్ని దేవతలలో ఒకే దేవుడు చూడాలి, ఒక దేవుడిలో అన్ని దేవతలు చూడగలగాలి. దేనికి దానికి వేరు అనే భ్రమలో పడుతున్నాం ఇప్పుడు మనం. నిజానికి పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు, కానీ ఇన్ని రూపాలు కలిస్తే వచ్చే శక్తి ఒకటి. అక్కడ ఉన్నది సరస్వతి అయినా ఆవిడే మహాకాళి, ఆవిడే మహారాజేశ్వరి. అందుకే మనకి శాస్త్రం ఏం చెబుతోంది, వివిధ విగ్రహములలో ఒక్క శక్తిని చూడు. ఒక శక్తి ఇన్ని విగ్రహాలుగా ఉంది, అప్పుడు నీకు దేని మీద భేదభావం రాదు. ఇప్పుడు మనం ఎందుకు నాశనం పతనం అవుతున్నామంటే భేదభావం ఎక్కువైపోయి. జ్ఞానులకి ఆ భేదభావం ఉండదు. ఎదురుగుండా ఇది ఉన్నా ఆగుడున్నా అన్నిటిల్లోనూ ఉన్నది పరమాత్మే కాబట్టి మనకి అన్ని చోట్ల మన గురూపదేశం అంతగా చేసేది. గురువు గారు ఒక మంత్రం ఇచ్చాక ఆ మంత్రాన్ని నువ్వు శివుడి దగ్గర అదే చేస్తావు, విష్ణువు దగ్గర ఆ మంత్రమే చేస్తున్నావు, సరస్వతి దగ్గర అదే చేస్తున్నావు. కాబట్టి అక్కడ నీకు రూపం వేరుగా ఉంది కానీ మంత్రం అదే. శిష్టాచారము అనేక మార్గములలో ఉన్న ఆచారం యొక్క లక్షణం ఒకటే, అది శిష్టాచారం. ఇవన్నీ మోక్షాన్ని ఇస్తాయి మనకి. అన్నిటికంటే ఏమిటంటే, ఒక మనిషి క్రమక్రమంగా తన ప్రవర్తనని గాఢమైన విశ్వాసంతో కూడిన వేద మార్గం కేసి తీసుకెళ్ళాలి. మార్గం కేసి వెడుతున్నాం, గాఢ విశ్వాసం కావాలి. అప్పుడు ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. ఒక ఆచారాన్ని శాశ్వతంగా నమ్మి చేస్తే అప్పుడు దాని మీద మనకి విశ్వాసం పెరుగుతుంది కదా. నమ్మకం వల్ల ఈ విశ్వాసం నీకు ఒక ప్రవర్తన ఇచ్చింది. చిన్న ఉదాహరణకి, 96 నుంచి రెగ్యులర్గా గుళ్ళోకి వస్తున్నారుగా అంటే ఒక విశ్వాసం ఈ పురాణాల మీద ఏర్పడింది. ఇదే క్రమం అంటే. ఇలాంటి క్రమాలే, ఏదో ఒక క్రమం రావాలి. అనేక రకాల మార్గాలలో అన్నిటినీ పట్టుకోలేము ఎవరం కూడా, ఏదో ఒక్క క్రమాన్ని మాత్రం సక్రమంగా పట్టుకోవాలి. అదే నడవడిగా, అదే ఆచారము. అప్పుడు అది మనిషిని ధర్మం కేసి తీసుకెడుతుంది. ఈ ధర్మం ఏం చేస్తుంది? అహింసలోకి తీసుకెడుతుంది. అహింస ఏం చేస్తుంది? సత్యం పలికేలా చేస్తుంది. ఎప్పుడైతే నీకు ఏ ప్రాణిని చూసినా చంపాలనే కోరిక ఉండదో, ఇతర ప్రాణి యొక్క మాంసంతో మన మాంసం పెంచుకోవాలనే కోరిక ఉండదో, అప్పుడు వాడికి సత్యం పలకడం వస్తుందట. హింసతో బతికే వాడికి సత్యం మీద నిలబడే శక్తి పోతుంది. ఆపై మనస్సుకి సత్యం పలకడం వల్ల స్వచ్ఛత వస్తుంది. అన్నిటికీ అబద్ధాలు ఆడగా 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 మనస్సులో స్వచ్ఛత ఎక్కడుంటుంది? మనకి స్వచ్ఛమైన మనస్సు కావాలి అంటే, మన మనస్సు పవిత్రంగా హాయిగా సుఖంగా వెళ్ళాలి అంటే, ముందు సత్యం పలకాలి. ఎవడు సత్యం పలుకుతాడో వాడి మనస్సులో కలుషత ఉండదు, కుళ్ళు కుతంతలలు కుట్టలు ఉండవు. నిజం చెప్పడానికి అలవాటు పడినవాడు ఇంక ఇతరుల మీద ఏం ద్వేషం పెట్టుకుంటాడు? వాడి మనస్సులో కాలుష్యం ఎందుకు ఉంటుంది? అబద్ధాలు ఆడడానికి అలవాటు పడ్డవాడికి ఎదురుగుండా వ్యక్తి కనపడినప్పుడు ఆ వ్యక్తి ఎదురుగుండా ఒక మాట, బయటికి వెళ్ళాక ఒక మాట, అది విచిత్రం. అందువల్ల ముందు సత్యమే మనిషి యొక్క స్వచ్ఛతకి మూల కారణం అవుతుంది. చిత్తం ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో, స్వచ్ఛం అంటే నిర్మలత్వం అని అర్థం అన్నమాట. నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తికి అసలు జీవితంలో ఇంకా అపకారం ఉండదన్నారు. ఏ కష్టం ఉండదట, కష్టం అనిపించదు. కష్టం రాదు అంటే జీవులందరికీ ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి భౌతిక శరీరం ఉన్నంత వరకు కష్టం ఉంటుంది, ఎంత జ్ఞానికైనా సామాన్యుడికైనా. కానీ సామాన్యుడికి జ్ఞానికి తేడా ఏమిటంటే, సామాన్యుడు కష్టాన్ని కష్టంగా భావిస్తాడు, అయ్యి బాబో అని ఏడుస్తాడు ఏదైనా పోతే. కానీ జ్ఞాని అసలు దాన్ని పట్టించుకోడు. సుఖం దుఃఖం సమానంగా ఉంటాయి. ఆ రకంగా వాడు ధర్మమూర్తి అవుతాడు. కొంతకాలం పోయేసరికి మీ ఎవరికైనా నేను చెబుతున్నాను, భక్తి శ్రద్ధలతో ఈ వినగా 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 ఈ బోధలన్నీ సమానంగా తీసుకునే లక్షణం వచ్చేస్తుంది. సుఖం లేదు దుఃఖం లేదు రెండు ఒకటే. మీకు అసలు దుఃఖం అనేది ఉండదు జీవితంలో. ఉంది అంటే ఇంకా పూర్తిగా బోధ ఎక్కల, కొంత ఎక్కింది, అసలు ఎక్కకపోతే అసలు ఈ కూర్చొని లేరు. సంపూర్ణ జ్ఞానం అలవడిన తర్వాత సంపూర్ణ జ్ఞానికి దుఃఖము లేదు అన్నారట. దుఃఖ అతీత స్థితియే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి గుర్తుపెట్టుకోండి, రాసుకోవాలి చిన్న చిన్న మాటలు. జ్ఞానం అనగా దుఃఖాతీత స్థితి, సంపూర్ణ దుఃఖాతీత స్థితి. పూర్తిగా దుఃఖానికి అతీతంగా వెడితే జ్ఞానం పొందినట్టే. అజ్ఞానం అనగా దుఃఖానికి లోనయ్యే స్థితి. అందుకే రుక్మిణీ కళ్యాణంలో కూడా బలరాముడు రుక్మిణీదేవి అన్నగారికి కష్టం వచ్చిందని ఏడుస్తోంది. అయ్యో మా అన్నయ్యని మా ఆయన గుండు కొరిగాడు అని బాధపడుతుంటే, అజ్ఞాన జమ్మగు శోకము విజ్ఞాన విలోకనమున విడువుము నీకు ప్రజ్ఞావతికింతగునే అజ్ఞానుల భంగి భగవ అంభోజముఖీ. అమ్మా రుక్మిణి ఏడుస్తున్నావు, అసలు ఏడుపు ఎందుకు వస్తుందో నీకు నేను చెప్పక్కర్లా. నువ్వు కూడా అనేక శాస్త్రాలు చదువుకున్న పండితురాలివి. అజ్ఞానము వల్ల శోకం పుడుతోంది, నీలో జ్ఞానము లేదు. జ్ఞానం ఉంటే ఈ సృష్టిలో అందరూ ఒకటే, అందరూ ఒకటే అయినప్పుడు ఎవడి మీద రాగద్వేషాలు ఉండవు. అప్పుడు ఒకడి నావాడు ఒకడు పరాయి వాడు అనే భేదం ఉండదు. స్వపరభేదం లేనప్పుడు దుఃఖం రాదు, స్వపరభేదం ఉన్నప్పుడే దుఃఖం వస్తుంది. మన పిల్లలకి ఏదన్నా ఇంత తేడా వస్తే మనం ఎంత బాధపడిపోతున్నాం. అదే పక్కవాళ్ళ పిల్లవాడు కనుక రోడ్డు మీద సైకిల్ మీద వెళుతూ పడిపోతే పొరపాటున మనం బస్సులోంచి దిగం, పలకరించం, కారులోంచి దిగం, నడిచెళ్ళినా ఎవడో పిల్లాడు మనకి సంబంధం లేదు. గుండెలు లటుక్కుమన్నాయండి ఎందుకు ఆవిడ ఒకసారి నాతో పాటు బస్సులో ప్రయాణం చేస్తావు ఏమిటన్నా, అక్కడ కుర్రాడు పడిపోయాడు మా అబ్బాయి ఏమో అనుకున్నాను, తీరా చూస్తే మా అబ్బాయి కాదు అమ్మాయి అనుకున్నాను. అది పక్కవాళ్ళ పిల్లాడైతే అమ్మాయి అనుకుంది, అమ్మాయి పోతే వాడెవడో మనకి సంబంధంలా. అదే తన పిల్లాడేమో నువ్వు గుండెలు లటుక్కు అన్నాయట. ఇది అజ్ఞానం అంటే. ఇందువల్ల శోకం వస్తోంది. ఒక వ్యక్తి నా వాడు కాదు అనుకోగానే నీకేమనిపిస్తోంది, స్వార్థం వల్ల వాడేమైనా మనకేం కాదు, నా వాడు అనే భావనే ఏడుపు తెప్పిస్తోంది. ఇంకొక మాట పోని, ఈ నావాడు అనే భావం కూడా మన పిల్లల్నే చిన్నప్పుడు మనకు తెలియకుండా ఎవడో ఎత్తుకుపోయాడు, వాడి పిల్లాన్ని మన దగ్గర పెట్టాడు. ఇప్పుడు మనకి ప్రేమ కన్నందువల్ల వచ్చిందా లేక మన దగ్గర ఉన్నందువల్ల వచ్చిందా? కన్నందువల్ల వచ్చే పడమైతే దూరంగా వెళ్ళిపోయిన వాడి మీద ఉండాలి, కానీ మనం మన దగ్గర ఉన్నందువల్లే వచ్చింది. వీడే మన బిడ్డ అనుకున్నాం, అనుకోవడమే తప్ప అందులో ఇంకేమీ లేదు. అసలు రహస్యం అది, అంతా మన మనస్సులోనూ బుద్ధిలోనూ ఉంది. అనుకోవడమే దుఃఖం, అనుకోవడమే సుఖం. ఇది ఒక 10 రూపాయల కాగితం చూసి ఇది 10 రూపాయలు దీనికి విలువ ఉంది అనుకోవడం వల్ల మనకి దానివల్ల ఆనందం కలుగుతోంది. మామూలు కాగితం ముక్కలో ఏమీ లేదు అనుకున్నాం కాబట్టి లేదు. జ్ఞాని ఏం చేస్తున్నాడు, బంగారమైనా నీటిలో పారేస్తాడు, రాయి అయినా నీటిలో పారేస్తాడు. ఈ విలువ ఎవరు కల్పించుకున్నారు? మనమే. మనం చేతులారా తెచ్చుకున్న వ్యవస్థ ఇది. డబ్బు అనేది కల్పించాం, దానికి లోబడిపోతున్నాం, దాని వెంటపడి దాసోహం హుమ్ అంటున్నాం. అది ఆశ్చర్యం. కాబట్టి అజ్ఞానమే శోకానికి మూల కారణం. అజ్ఞానం నుంచి పుట్టింది శోకం. దీనిని మనం విజ్ఞానం అనే దృష్టితో విడిచిపెట్టాలి. నువ్వేమో ప్రజ్ఞావతివి కనుక సామాన్య అజ్ఞాన స్త్రీలాగా ఏడవద్దు అని చెప్పాడు ఆయన. కాబట్టి మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో, జ్ఞానంతో నిండి ఉంటుందో, అప్పుడు అస్సలు ఏ వ్యక్తికి దుఃఖం లేదు, బ్రహ్మానందం తప్ప మరొకటి లేదు. ఇప్పుడు మన మనస్సు నిర్మలంగా సుఖంగా నడవడానికి మూల కారణం ఏమిటి? అహింస సత్యము రెండూ కలిసిన శిష్టాచారం. మళ్ళీ చెప్పాడు, సత్యమును అహింసయును తనకు తావలములుగన్. తనకి ఎప్పుడూ పక్కన కలిసి ఉండాలి, ఉనికి తనలో ఉండాలి. ఏమిటవి? ఒకటి సత్యం, రెండు అహింస. ఈ అహింస అంటే ఏమిటో కూడా మళ్ళీ బాగా చెప్పాడు. హింస ఇటువంటిది, అహింస ఇటువంటిది అని ఎంత గొప్పవాడైనా నిరూపించలేడు. ఒక్కొక్కప్పుడు హింస అహింస అవుతుంది, ఒక్కొక్కప్పుడు అహింసే హింస అవ్వచ్చు. ఎప్పుడు ఏది ఎలా అవుతుందో తెలియదు. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో హింసని అహింసని నిరూపించలేము. ఒక వ్యక్తికి డాక్టర్ గారు కాలు కోసేశాడు, అప్పుడు అది హింస అవుతుందా అహింస అవుతుందా? కాలు నరకడం నిజానికి హింస కదా, కానీ కాలు పాడైపోతుంది కనుక తీసేసి శరీరాన్ని కాపాడడం కోసం వైద్యుడు ఆ కాలు కోసేశాడు. ఇప్పుడు ఇది హింస అవుతుందా అహింస అవుతుందా? వాడి రక్షణ కోసం చేశాడు కాబట్టి అది అహింస. నేను మేడలోంచి కిందకి దూకి చచ్చిపోతానని పిల్ల బెదిరిస్తుంది, చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. మూర్ఖుడైన పిల్లాడు ఒకడు వస్తాడు, ఇక్కడ నుంచి కిందకి ఆడుకుంటూ దూకేస్తానంటాడు. మనం ఏం చేస్తాం? డెప్ప మీద ఒట్టుకుంటూ దిక్కుమాలాడా తిడతాం. అలా తిట్టి వాడిని డెప్ప మీద కొట్టినప్పుడు అది హింస అయిందా? అవ్వదు. వాడిని అలా కొట్టకపోతే కిందకు దూకి చచ్చిపోతాడు కనుక. కాబట్టి మనం మామూలుగా అనుకున్న ప్రేమే ఒక్కొక్కప్పుడు ద్వేషం, ద్వేషమే ప్రేమ. ఏది ఎలా ఉంటుందనేది ఆయా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తెలుసుకోవాలి. వినుము అహింస ధర్మ వితతి కెల్లను మేటి అదియు సత్యయుక్తమైన వెలయు అనఘ శిష్ట చరితలందు సత్యమా కడు అధికమనిరి శృతుల నరసి బుధులు. నేను చెప్తున్న జాగ్రత్తగా విను, 100 పళ్ళు అన్ని ధర్మాలలోకి అహింస గొప్పది. ఈ అహింస సత్యంతో కలిస్తే వెలుగుతుంది, సత్యం లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతుంది. అహింసకు ఎప్పుడు సత్యం వల్లే విలువ వస్తుంది, సత్యం వల్లే అహింస నిలబడుతుంది. ఒట్టి అహింస లాభంలా, కేవల సత్యం పనికిరాదు. సత్యం అహింస అనేది రూపాయికి అటు ఇటు ఉండేటటువంటి బొమ్మ బొరుసులు లాంటివి. ఈ రెండూ లేకపోతే నాణానికి విలువ లేదుగా. మరి శిష్టాచారంలో సత్యం గొప్పది, అన్నిటికంటే గొప్పది ఏమిటంటే సత్యం, ఇంకా దానికి మించి ఏదీ లేదు. అటువంటి సత్యాన్ని నేను నా చిన్నప్పటి నుంచి అలవరుచుకున్నాను కాబట్టి ఇవాళ నువ్వు ఇక్కడికి రావడం నాకు తెలిసింది. పతివ్రత పంపగా నువ్వు వచ్చావనేది ఎలా తెలిసింది? ఇవన్నీ నా యొక్క లక్షణాల వల్ల. ఇది పొగుడుకోవడం కాదు, చెప్పాలి కాబట్టి చెబుతున్నాడు ఆయన. ధర్మవ్యాధుడు ఆత్మస్తోత్రం కోసం చెప్పుకోవడంలా, ఆత్మస్తోత్రం చేసుకోవడం వల్ల ఆయనకేం కొత్తగా కలిసి వచ్చేది లేదు. వేద విహితంబులును శాస్త్ర విహితములును శిష్ట చరితంబులును అన్న చెప్పనొప్పి ధర్మములు మూడు విధముల ధనరుతుండు కడగి ఇన్నియు సద్గతి కారణములు. చాలా అద్భుతమైనటువంటి ధర్మశాస్త్రం అంతా, వేద సారం అంతా క్లుప్త క్లుప్తంగా చెప్పేస్తున్నాడు. ధర్మము మూడు రకాలుగా ఉన్నదట. ధర్మం ఎన్ని రకాలన్నారు? మూడు రకాలు. అంది ఒకటి వేద విహితము, అంటే వేదములలో ఇలా చెయ్యని విధించారు, అది మొదటి ధర్మం. రెండవది శాస్త్రాల చేత నిర్దేశింపబడినది. శాస్త్రాలు అంటే పురాణాలు, ఉపనిషత్తులు, తర్వాత మహాత్ములైనటువంటి పరాశరుడు, మనువు మొదలైన వాళ్ళు చెప్పిన స్మృతులు. వాళ్ళు వేద సారము ప్రజలకు అర్థం కాదు కనుక మొదట వేదం, అది అర్థం కాదు కాబట్టి దానిలో ఉండే విశేషాలన్నీ అందులో చెప్పని వాటిని కూడా శాస్త్రములనే పేరుతో ఇచ్చారు. అంచేత శాస్త్రములంటే ఎన్ని? పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు, స్మృతులు. ఇంకా మూడవది ఏమిటి? పెద్దల నడవడిక. మనం అన్నీ చదువుకోక్కర్లా, అన్నీ అడగక్కర్లా, పెద్దవాళ్ళు ఏం చేస్తే చేయడమే. ఉదాహరణకి మీరు నన్ను నమ్మారనుకుందాం, నేను ఏ రోజుగా చేస్తే మీరు ఆ రోజు చేసుకుంటారు, ఇది ఒక నడవడిక అంటే. పుణ్యం పాపంతో గురువుగారి మరికే సంబంధం లేదు, పెద్దల నడవడికను బట్టి వెళ్ళిపోవటమే ఒక గొప్ప విషయం. ఒక కొడుకు తండ్రి ఏం చేశాడో దాన్ని అనుసరించి వెళ్ళడంలో, ఓహో మా నాన్నగారు ఇలా చెప్పారు, వ్యాపారం ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. అంటే ఆ తండ్రియే వడికే ఆచారం, తండ్రి నడవడికను బట్టి వెడుతున్నాడు. అమ్మ బాబో నాన్నగారు మనకేం చెప్పినా చెప్పకపోయినా ఆయన ఇలాగే చేశారు కాబట్టి మనమే ఇలాగే నడుద్దాం అనుకుంటున్నాడు, దానివల్ల లాభం పొందుతాడు. ఇలా పెద్దల యొక్క ప్రవర్తనని బట్టి మనం నేర్చుకోవడం మూడవది. ఈ విధంగా ధర్మము ఒకటి వేదం, రెండు శాస్త్రం, మూడు పెద్దల యొక్క ప్రవర్తన నడవడిక. ఈ పై మూడు సద్గతులకి హేతువులే. ఈ మూడింటిలో ఏది పట్టుకున్నా మోక్షం వస్తుంది, నీకు మంచి గతులు వస్తాయి. ఈ మూడింటిలో కూడా మళ్ళీ మహాత్ముల యొక్క నడవడిక చాలా ముఖ్యం, వాళ్ళని అనుసరించడమే మంచిదన్నాడు. సూర్యగ్రహణం నాడు పూజ చేసి యుద్ధానికి ఆరంభానికి ముడుపు కడితే ఆ రోజున వాళ్ళకి విజయం లభిస్తుంది. ఆరాధించు, ఆ తర్వాత ముడుపు కట్టు, నీకు విజయం తప్పదు అన్నట్ట. పెట్టింది ఎవరు? సహదేవుడు. ఎవరికి పెట్టాడు? దుర్యోధనుడికి. దాంతో శ్రీకృష్ణుడు పరిగెత్తుకు వచ్చేదాడు. ఏమి సహదేవా, నువ్వు తెలివైన వాడు అనుకున్నాను, ఇంత అన్యాయం, నువ్వు ముహూర్తం ఎవడికి పెట్టావు? దుర్యోధనుడికి అన్నట్ట. దుర్యోధనుడికి దేనికి పెట్టావు? యుద్ధంలో విజయం పొందడానికి. వాడు యుద్ధం ఎవరితో చేస్తాడు? మాతోటే. మీ సర్వనాశనం కోసం ముహూర్తం పెట్టుకుంటారటయ్యా అని అడిగాడు కృష్ణుడు. అయ్యా మరి ఏం చేయనండి, శాస్త్రం ఎవడడిగినా సమానంగా చెప్పాలి, ముహూర్తం పెట్టమని నన్ను నమ్మి వచ్చాడు వాడు, వాడి పతనం కోసం ముహూర్తం పెడితే నా విలువ ఎలా ఉంటుంది? అంచేత నన్ను చంపుతానన్నా ముహూర్తం పెడతాను, తప్పదన్నట్ట. వరి నీ దుంపతేగా, గ్రహణం నాడు నిజంగా వాడు సూర్యగ్రహణం నాడు స్నానం చేసి దానం చేసి ముడుపు కడితే నీ కొంప కొల్లేరైపోయి మీ పాండవులంతా నశిస్తారా అన్నట్టు. నేనేం చేయను, ముహూర్తం పెట్టాలి, తప్పదు పెట్టేశాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, 19వ తారీఖు సూర్యగ్రహణం అయితే 18వ తారీఖు నాడే వెళ్ళిపోయాట కురుక్షేత్రానికి. వెళ్ళిపోయి టైం మామూలే, ఆ రోజున ఏం చేశాడు, అర్ఘ్యం ఇవ్వడం మొదలెట్టాడు. సూర్యుడికి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి గ్రహణ స్నానం చేసి గ్రహణ దానం కరిష్యే అని సంకల్పం చెప్పి ఋషులకు దానం ఇస్తున్నట్ట. నారదుడు వచ్చాడు, తుంబురుడు వచ్చారు, వశిష్ఠుల వారు వచ్చారు, వేదవ్యాసుల వారు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. కృష్ణ రేపు కదా అన్నారు. అయినా మాట్లాడకుండా ఆయన్ని దానం చేస్తున్నాడు. కృష్ణుడు ఇవాళ చేశాడంటే మనం కూడా చెయ్యాలి. అక్కడ వాళ్ళు మళ్ళీ ప్రశ్నించాల, అది నేను చెప్పేది. కృష్ణుడి కంటే మనకి తెలుసా ఎక్కువ, ఆయన ఇవాళ చేసేస్తున్నాడంటే మన క్యాలిక్యులేషన్ తేడా వచ్చింది లెక్క ఎక్కడో. మన దిక్మాల పంచాంగం లెక్కలేందుకు, ఆయనే అసలు నిజమైన పంచాంగం అంటే. అందుకని కృష్ణుడిని నమ్మేశారు, ఇంక మాట్లాడలా. అందరూ గ్రహణ స్నానం కరిష్యని చేసేసారు, అందరూ దానం చేసేశారు, మొత్తం ప్రపంచమంతా కృష్ణుడిని అనుసరించింది. ఇప్పుడు అర్థమైందా సదాచారం అంటే ఏమిటో? ఇప్పుడు గురువుని నమ్మితే గ్రహణం ముందుకు వచ్చిందిట. కృష్ణం వందే జగద్గురు, జగద్గురువుని నమ్మితే ముందుకు వచ్చింది. ముందుకు వచ్చేసరికి ముందు అనుమానం సూర్యుడికి చంద్రుడికి వచ్చింది, లేనిపోని గొడవ. అమావాస్య నాడు చెయ్యవలసిన సూర్యగ్రహణ స్నానం చతుర్దశి నాడు చేయించేస్తున్నాడా కృష్ణుడు, లేక మనకేమన్నా రిటైర్మెంట్ వయస్సు వచ్చిందా అని వాళ్ళు కంగారడి కురుక్షేత్రానికి వచ్చేశారు. కృష్ణుడికి నమస్కరించారు, మహాప్రభో ఇదే అన్యాయం, యాక్చువల్గా మేము కొంచెం ముందుకు వచ్చామా వెనక్కి వెళ్ళామా, మా నడకలో తేడా వచ్చిందా, నిజానికి ఎల్లుండి అయితే ఇవాళే చేసేస్తున్నాం, రేపైతే ఇవాళే చేసేస్తున్నాం ఏమిటన్నారట. ఆయన చిరునవ్వు నవ్వి వాట్ ఈజ్ మెంట్ బై గ్రహణం అన్నాడు, అమావాస్య అన్నాడు. అమావాస్య అంటే సూర్యచంద్రులిద్దరు ఒకరికి ఎదురుకుండా ఒకరు నిలబడటమే అమావాస్య. మేమిద్దరం ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడితే అది అమావాస్య కదా అన్నారట. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉన్నారో చెప్పండి అన్నాడు ఆయన. వాళ్ళిద్దరూ ఎదురుగుండా ఉన్నారు కృష్ణుడిని అడగడం కోసమని, ఒకరికొకరు ఎదురుగుండాలని నిలబడ్డారట, ఇట సూర్యుడు ఇటు చంద్రుడును. అమ్మమ్మమ్మ ఇలా దెబ్బ కొట్టేశాడు కృష్ణుడు అని బుర్రగొక్కుని మళ్ళీ స్నానం చేయించారట వాళ్ళ చేత. కాబట్టి పరమాత్ముడు తలుచుకుంటే గ్రహణం ముందుకు వస్తుంది, శిష్టాచారం అంటే అది. ఇప్పుడు అర్థమైందా, గురువుని నమ్ముకుంటే ఆ గురువు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది మీకు ఉపయోగం అయిపోతుంది. నిజమో కాదు అనేది పక్కన పెడితే, వాల్మీకి మరా మరా అని ఇచ్చారు గురువులు. నిజానికి మరా ఇవ్వడం మోసమే కదా, మరా 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 అనగా రామ అయిపోయి వాడు గొప్పవాడైపోలే. గురువు గారిలో లేదు శక్తి, ఆ గురువుని మీరు విశ్వాసంతో నమ్మడంలో ఉంది శక్తి. ఇంత తీరా మంత్రం తీసుకున్నా మంత్రం మీద విశ్వాసం లేకపోతే అది మంత్రం అవదు, ఎందుకు పనికిరాని అక్షణం అవుతుంది. అందుకే ఆ మనిషి పతనమైపోతాడు, ఎందుకని తీసుకున్నాడుగా మరి ఆ మంత్రాన్ని నమ్మడంలా. తద్వారా వాడికి ఆ జీవితం మాత్రం పతనమే, మళ్ళీ వాడికి 88,000 జన్మలు ఎత్తారట మోక్షం పొందాలంటే. అదే మనకి పరాశర సంహితలో చెప్పారు. ఇప్పుడు మీరు ఎలాగో హనుమత్ జై హనుమాన్ వింటున్నారుగా, అందులో భవిష్యత్తులో వస్తుంది, పుష్కర చరిత్రలో వస్తుంది. గురువు దగ్గర మంత్రం తీసుకుని ఆ గురువుని గౌరవించుకుంటా ఆ గురువుని విమర్శించిన పుష్కరుడు అనేవాడు ఎంత పతనమై నాశనం అయిపోయాడో వచ్చే కథ అందులో వస్తుంది, అదో పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళు కృష్ణుడిని నమ్మారు, అదే పెద్దల నడవడిక. ఆయన నమ్మడం వల్ల వాళ్ళకి సమస్తం చేతిలోకి వచ్చింది, అమావాస్య ముందుకు వచ్చింది. ఇది శిష్టాచారం అంటే. శిష్టాచారానికి అంత గొప్ప శక్తి ఉంది, నమ్మకంలో అంత శక్తి ఉన్నది. అందువల్ల ఏమన్నారు, ధర్మం ఒకటి, వేదం రెండు, శాస్త్రం మూడు, పెద్దల మంచి నడవడిక, ఈ పై మూడు పద్ధతులు సద్గతి హేతువులే. ఇందులో శిష్టాచారం గురువు మీద ఉండే విశ్వాసం మరింత ముందుకు తీసుకుపోతుంది. అన్నయం శ్రుతవంతుడై వినుత శిష్టాచార మార్గం బులందను పుణ్యాత్ముడు దుర్గముల్ గడచి ప్రజ్ఞాహర్మ్య సంరూఢుడై కనుచుండున్ పటు మోహ పంకజలమగ్నం వైన లోకంబు వీక అధోభాగమునందుడించి కడు దుఃఖం వందగా నౌచున్. విద్వాంసుడు అంటే ఏమిటో ఇప్పుడు చెప్పారండి. ప్రజ్ఞ అనే ఒక మేడ మీద కూర్చుంటాట విద్వాంసుడు. ప్రజ్ఞ అంటే ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అనే విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం, గొప్ప తెలివి. ఈ పని చెయ్యవచ్చా చెయ్యకూడదా, ఈ పని చేస్తే లాభమా నష్టమా అని బాగా ఆలోచన చేస్తాడు, బేరీజు వేస్తాడు. అంతటి తెలివి మేధా సంపద ఉన్నవాడు ప్రజ్ఞావంతుడు. విద్వాంసుడంటే వాడు. మనం కూడా మేడలో ఉన్నాం, మన మేడ మంచి కిందకు దూకితే కాళ్ళు చేతులు ఉరుగుతాయి, కానీ ఆయన ఆ మేడలో కాదు ఉండేది, తెలివి ప్రజ్ఞ అనే మేడలో ఉంటాడు. ఈ ప్రజ్ఞ అనే మేడలో ఉండే విద్వాంసుడు ఎందువల్ల ప్రజ్ఞ సంపాదించాడు అంటే వేదశాస్త్రాల మీద పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండడం వల్ల. జ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి. అందరూ చదువుతారు విష్ణు సహస్రనామాలు, అందరూ లలితా సహస్రనామాలు చదువుతారు, చదివిన వాళ్ళందరికీ అందులో ప్రతినామం యొక్క విశిష్టత తెలుసు చదువుతున్నావా అంటే అందరికీ తెలిస్తే ఈ సృష్టి ఎప్పుడో మారిపోను. అసలు ఈ సృష్టిలో ఇంక అజ్ఞానం ఎక్కడున్నాడు? చదవడం వేరు, చదివిన దాని మీద సంపూర్ణమైన అవగాహన వేరు, అవగాహన వచ్చిన తర్వాత దానిలో విచక్షణ ఉపయోగించడం వేరు. ఇవన్నీ కలిగిన వాడు పరిపూర్ణ స్వరూపుడు. ఇలా వేదాలలో పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడే ప్రజ్ఞ అనే మేడలో ఉంటాడు. ఆ మేడలో ఉన్నవాడికి కింద మోహం అనే బురద నీటిలో కూరుకుపోయిన ప్రజలు చూసినప్పుడు నవ్వు వస్తుందా, రేరే వాడు బురదలో కూరుకుపోయాడ్రా. మామూలు బురదలో కూరుకుపోతే చెయ్యి ఎత్తుచ్చి లాగుతాం, కానీ వాడు మోహం అనే బురదలో కూరుకుపోయాడు. మోహం, ఈ సంసారంలో ఉండే సుఖములు శాశ్వతము నిజము అనే నమ్మకంతో ఉండడమే మోహం అనే పంకం. మహాభయంకరం అది. మోహపంకంలో ఇరుక్కుపోయిన వాడిని మాత్రం ఎవ్వడూ బాగు చేయలేడు, చాలా ప్రమాదకరం అది. పాపం ఆ దురదృష్టవంతుడు మోహం అనే బురద నీటిలో కూరుకుపోయాడు. వీడిని ఇందులోంచి ఎవరిపైకి తీసుకొస్తారో, అరే రే రే అని పాపం చాలా దుఃఖం పొందుతూ ఉంటట ఆయన. ఎందుకని, వీళ్ళని ఎలా పైకి తీసుకొద్దామా అని. ఒక ఏనుగు బురదలో కూరుకుపోతే దాన్ని లాగడం చాలా కష్టం, బరువైంది కనుక. అది ఏం చేస్తుందంటే మనం తాడు అందించినా తాడు పట్టుకుని బయటికి రాదు, గింజుకుపోతుంది. గింజుకుపోయే కొద్దీ బురదలో కూరుకుపోతాడు. ఎప్పుడు మనం కూడా అంతే సంసారంలో. సంసారంలో ఉన్నవాడికి ఎవడన్నా చేయూత ఇద్దామంటే బయటికి రాము ఏనుగులాగే, గింజుకుని అందులో దిగిపోతాం. భూమిలో కూరుకుపోవడానికి గల కారణం ఏంటంటే కిక్కులు మరకుండా అలా ఉంటే పైకి వస్తాం, కానీ కదులుతాడు, కదిలితే దిగిపోతాడు. ఈ సంసారంలో సుఖ దుఃఖాలకి కుంగిపోవడం పొంగిపోవడం చేసేవాడు అలా బురదలో కూరుకుపోతాడు. అలా కుంగిపోవడం పొంగిపోవడం మానేసి సద్గురువు అనేటటువంటి ఒక పాశాన్ని పట్టుకుంటే పైకి వచ్చేస్తాడు. అక్కడ మాత్రం గురి కుదరాలి. అది కుదిరితే ఇంక వాడిని ఏ శక్తి ఏమీ చేయలేదట. గురు పదాల మీద నిర్భరమైన నిష్ట కలిగి ఉంటే మాత్రం ఇంకా ఏ వ్యామోహం వాడిని ఏమీ చేయలేదు, సంపూర్ణంగా పైకి వచ్చేస్తాడు. నిష్ట కుదరకపోతే మోహంలో ఇరుక్కుపోతాడు. అందుకే జ్ఞాని ఏముంది ఈ సంసారంలో, పుట్టడం పెరగడం తప్ప, ఏదో లేనిది ఉంది అని భావించడం తప్ప, అశాశ్వతమైన వస్తువు శాశ్వతమని భావించడం తప్ప, అశాశ్వతమై పతనమైపోయే వస్తువు వెంట వెంపర్లాడుతూ ఈ అజ్ఞాని పాపం ఈ శోక మోహాలనే బురదల్లో కూరుకుపోతున్నాడు అని జాలిపడతాడు, నవ్వుకుంటాడు. అయ్యో, అందులో పడిపోకుండా బయటికి రావడానికి ఈ శిష్టాచారం చాలా ఉపయోగపడుతుంది అని కౌశికుడికి చెప్పి ఇంకా చాలా గొప్ప మాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా లోతు చూపించాడు. నాయన, నువ్వు శ్రేష్ఠుడివి, చాలా గొప్పవాడివి, ఇక్కడికి వచ్చి రాగానే నన్ను ఒక గొప్ప ప్రశ్న వేశావు, ఏమని? తొలుత నీవు నా వర్తనంబు కనుంగని ఇది హింసాబహుళంబు కాదే అని పలికితివి. దానికేను తగు తెరంగు చెప్పితే అది ఎట్లుండే, హింస ఇట్టిది అహింస ఇట్టిదని విభాగింప ఎవ్వరికి నేరనదు. నువ్వు నా దగ్గరికి వచ్చిరాగానే ఇంత పాపం చేస్తున్నావు, ఎంత హింస కాస్తాకొస్త కదూ, మహాభయంకర హింస చేస్తున్నావు, మాంసం ముక్కల కింద కొట్టి అమ్ముకుంటున్నావు కదా, ఇంత గొప్పవాడివి ఎందుకు ఈ పనికి మాలిన పని చేస్తున్నావు అని అడిగావు, అవునా? దానికి నేను అప్పుడేదో సమాధానం ఇచ్చాను, ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. ఎంతవరకు నీకు చెప్పవలసినవి చెప్పాక ఇప్పుడు సూక్ష్మధర్మం చెబుతున్నా. అసలు దేనికైనా ఇది హింస ఇది అహింస అని ఎవడన్నా చెప్పగలడా? ఇది హింస ఇది అహింస అని చెప్పగలిగేవాడు ఎవడు?
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.